పరబ్రహ్మ స్వరూపులారా, ఆత్మ సోదరులారా, ఈరోజు మనందరకు పరమ పవిత్రమైనటువంటి దినం. సద్గురువుల యొక్క జాండా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మాకు తెలిసిన, నేను అనుభవించిన, తెలుసుకున్న విషయాలను ఇంతకాలం వరకు మీతో ముచ్చటించాలని అభిలషిస్తున్నాను. దుర్లభం త్రయమే వైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఇది మహాత్ముల వచనం. దేవుని యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో మూడు లభ్యమవుతాయి అని మహాత్ముల వాక్కు. అది లేకుంటే దుర్లభం. దేవుని యొక్క అనుగ్రహము, కృప, కరుణ లేకుంటే ఈ మూడు లభ్యము కావు, దొరకవు అని అంటారు. ఈ మూడేమి అంటే మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుషుల సంశ్రయం. మనుష్యత్వము దొరికేది కష్టము, మోక్షమునందు ఆసక్తి కలిగేది కష్టము, మహాత్ముల యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యము లభించేది దుర్లభం అంటారు. వల్ల ఈ మూడు ఎలా లభ్యమవుతాయంటే దేవానుగ్రహ దైవానుగ్రహ హేతుకం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం చేతనే లభిస్తాయి. దీనివల్ల జీవితంలో మనుష్యత్వం మనకు లభించింది, ముముక్షత్వము మహాత్ముల యొక్క సంశ్రయము. దీనికోసం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మేము నడిపే జీవితం ఎలా ఉంది? ఇది ఒక ప్రశ్న. ఈరోజు ఉపన్యాసంలో మీ భాషలో, వ్యావహారికంగా మేము మాట్లాడే భాషలో మీకు కావలసినటువంటి దృష్టాంతముల చేతనే వేదాంతాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి సభికులలో 90 ఉంటుంది, 95 కూడా వచ్చింది, అవిద్యావంతులే ఉన్నట్లు కనబడుతుంది. వాళ్ళ యొక్క బాల భాషలో చెప్తేనే బాగుంటుంది, లేకపోతే వాళ్ళు కూర్చున్న జంతువును ఝాడించుకొని స్వామిని తిట్టుకుంటూ ఇండ్ల దావ పడతారు. అది రాకుండా మీ భాషలోనే చిన్న చిన్న ఉదాహరణతోనే ఈ వేదాంత సభను ముగించేదానికి ప్రయత్నం చేస్తాం. జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఎట్లా ఉంది మన జీవితం అంటే, సామాన్యంగా ఈ కాలంలో ఖానా తీనా సోన ఇది జీవితం అనుకుంటున్నాం. లక్షణంగా తినేది, లక్షణంగా త్రాగేది, లక్షణంగా పండుకునేది, ఎందుకంటే జీవితమా? ఏం చేస్తున్నావు చూడండి, పొలాల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడో ఏమో కష్టపడుతున్నాం, తెచ్చుకుంటున్నాం, న్యాయంగానో అన్యాయంగానో ఏదో రీతిగా సంపాదించి తెస్తున్నాము, తింటున్నాం, తాగుతున్నాం, నిద్ర చేస్తున్నాం. ఇది రొటీన్, ప్రతినిత్యం జరిగేది ఇంతే. మనం అనుకుంటున్నాము ఇదే జీవితం, ఇంతే, ఈ మూడిట్లోనే ఉంది, బాగా తినేది, తాగేది, పండుకునేది. నేను అంటాను ఈ మూడు ఒక కుక్కలు కూడా ఉన్నాయి. కుక్క కూడా తింటుంది, తాగుతుంది, అది పండుకుంటుంది. కుక్క లాంటి జీవితమా మనది? ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. ఇటువంటి జీవితం ఒక కుక్క కూడా ఉంది, నక్క ఒక నక్కకు కూడా ఉంది, ఒక కోతికి కూడా ఉంది. అయితే మనిషిని పై స్టేజ్ చేసినారు, పై కూర్చోబెట్టినారు. మ్యానిటీ క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అని అన్నారు. సమస్త సృష్టికి మనిషి కిరీటప్రాయుడు అని అన్నాడు పెద్దలు. అంటే వాని ఆలోచన శక్తి, వాని భావ పరంపర, వాని జీవిత విధానం ఏ రీతిగా ఉండవలసింది కొంతవరకు ఆలోచన చేయాలి. కాబట్టి కుక్క లాంటి జీవితం కాదు మనది, నక్క లాంటి జీవితం కాదు, కాదు, దానికంటే అతీతమైనటువంటి జీవితం. ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమే తత్ పశుభిర్ నరాణం జ్ఞానం మరాణం అధికో విశేషో జ్ఞానేనహీన పశుభి సమాన. ఆహారము
నిద్ర, భయము, సంతాన అభివృద్ధి ఈ నాలుగు విషయాలలో పరమాత్ముడు మానవులకు పశుపక్ష్యాదులకు సమానమైనటువంటి స్థానము, అవకాశము, అనుకూలం ఇచ్చాడట. ఆహారం మనము తింటున్నాము, అవి కూడా తింటున్నాయి. నిద్ర మనలో ఉంది, వాటిలో కూడా ఉంది. భయం మనలో కూడా ఉంది, వాటిలో కూడా ఉంది. సంతాన అభివృద్ధి మనలో ఉంది, వాటిలో సమానంగానే కనబడుతుంది. అయితే అధికంగా విశేషంగా మానవుల్ని ఇంకొకటి పెట్టినాడట. ఏమి అంటే జ్ఞానం, జ్ఞానం నరాణం అధికో విశేషం. అటువంటి దైవదత్తమైనటువంటి జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకోకపోతే జ్ఞానేన హీన పశుభి సమాన, నువ్వు పశువుతో సమానము అని అన్నారు. వల్ల రాతరాత వచ్చింది మానవ జన్మం, దీన్ని వృధా చేసుకోకూడదు. దీనికి ఒక వైశిష్ట్యం ఉంది, దీని సద్వినియోగం పరుచుకోవాలని. ఎట్లా ఉంది జీవితము అంటే, ఒక చిన్న దృష్టాంతం చూడండి. ఒక మానవుడు భయపడుతూ అరణ్యములో పరిగెత్తుతూ పోతున్నాడు, వాని వెంట ఒక పెద్ద సింహం పోతుంది మనం పట్టుకోవాలంటే, దాని బారి నుంచి తప్పించుకోవాలని చెప్పి మహా భయంకరమైనటువంటి అరణ్యంలో పరిగెత్తుతూ పరిగెత్తుతూ పోతున్నాడు. ఎంత పరిగెత్తినా అది విడవడం లేదు, వెంటపడింది, వాళ్ళు తినేస్తామని. ఇక విధి లేక వాడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక పెద్ద వృక్షము యొక్క కొమ్మ వంగి ఉంటే ఎగిరి గంతేసి దాన్ని పట్టుకుంటాడు. ఆ సింహం వారి నుంచి నేను అక్షింపబడ్డాను అని అనుకుంటారు. మరి ఆ వృక్షంలో, ఆ చెట్టులో ఏముంది అంటే, ఆ కొమ్మ చివరన రెండు ఎలుకలు, ఒకటి నల్లగా ఉంది, ఒకటి తెల్లగా ఉంది. రెండు ఎలుకలు ఆ కొమ్మను కొంచెం కొంచెం కొరుకుతున్నాయి. అది కొరకడం వల్ల ఆ కొమ్మ క్రిందికి పైకి ఊగుతూ ఉంది. ఇంకా ఏముంది ఆ చెట్టులు అంటే, చెట్టు పై భాగంలో తేనె పట్టు ఉంది. ఆ పట్టు నుండి తేనె బొట్టు బొట్టుగా పడుతూ ఉంది. వీడు నోరు తెరిచి చూస్తున్నాడు దాన్ని, ఆ నాలుక తెరిచినాడు. అకస్మాత్తుగా ఆ బొట్టు నాలుక మీద పడినప్పుడు ఆనందంగా చప్పరిస్తున్నాడు, ఎంత తీయగా ఉంది. అది పక్కకు, ఆ బొట్టు పక్కకు పడినప్పుడు బాధపడుతున్నాడు, అయ్యో నా నాలుక మీద పడలేదే అని. ఆ సింహం కింద వచ్చి నోరు తెరుచుకుని కూర్చునేది, వాడు ఎప్పుడు కింద పడతాడా, ఎప్పుడు వేసుకుందామా అని. ఆ ఎలుకలు ఊరుతున్నాయా, కొరుకుతూనే ఉన్నాయి. ఆ కొమ్మ తగ్గుతూనే ఉంది, కింద పడితే పడేదానికి సిద్ధమవుతూ ఉంది. అయితే వీణ దృష్టి ఎక్కడ ఉంది, పై భాగంలో ఉంది. తేనె బొట్టు బొట్టుగా పడుతుంది కదా, నాలుగు తెలిసినాడు చపరిస్తున్నాడు. ఇట్లే ఉంది మన జీవితం కూడా. భవారణ్యములో ఒక అజ్ఞాని పరిగెత్తుతూ పోతున్నాడు, మృత్యు ఉన్నటువంటి పులి వెంటబడిందేమని, మరి పట్టుకున్నామని, దాని బారి నుంచి తప్పించుకుని రక్షింపబడాలని చెప్పి పరిగెత్తుతూ సంసారం అనే వృక్షాన్ని చేరుకున్నాడు. అందులో ఒక కొమ్మను పట్టుకున్నాడు వాడు. ఆ కొమ్మకు చివరన రెండు ఎలుకలు అన్నాను, ఒకటి తెల్లటిది, ఒకటి నల్లటిది. దాన్ని దివారాత్రములు అని అంటారు. ఒకటి పగలు, ఒకటి రాత్రి అనే ఎలుకలు. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తున్నాయి కదా, దాన్ని ఎవరైనా అడ్డుకునే దానికి సాధ్యమవుతుందా? అదే రీతిగా అవి కొరుకుతూనే, ఎవరు అడ్డుకొచ్చడానికి సాధ్యం కాదు. పై భాగములో తేనె పట్టు ఉందని చెప్పాను ఇప్పుడే. ఎవడ తేనె పట్టు, ఆ తేనె పట్టులో ఉన్నటువంటి తేనె తీగలు ఎవరు అంటే, మనము తెచ్చుకున్న పెంచుకున్న భార్య బిడ్డలు, మన పిల్లల పిల్లలే తేనె తీగలుగా ఉన్నాయి. అవి అందించే అల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి సుఖము అనే తేనె బొట్టు బొట్టుగా పడుతూ ఉంది. దానిపైన కేంద్రీకరించాడు మనస్సు, క్రింద మృత్యు ఉందని మరిచిపోయాడు. దినములు జరుగుతున్నాయి, ఆ కొమ్మ పడక తప్పదు, ఆ పులి నోటిలో పడక తప్పదు అనే దాన్ని మరచిపోతున్నాడు. ఇంకా నాకు ఆనందములో ఉన్నాను, నా భార్య బిడ్డలు సుఖమిస్తున్నారు, ఆనందమిస్తున్నారు, ఆనందమిస్తున్నారు, చక్కరిస్తున్నాడు నాకు. ఇది మన జీవితం. ఎంతమందికి భయం ఉంది, మృత్యు యొక్క భయం ఎంత ఎంతమందికి ఉంది? పక్క ఇంటి వాళ్ళలో ఇంటి వాళ్ళు చస్తే పక్క ఇంటి వాళ్ళు మా ఇంట్లో రాలేదు, నేను నాకు రాలేదు వచ్చారు అని చెప్పి పెద్ద వేదాంతిగా పోయి మాట్లాడటం ఇంట్లో. నాయన అందరూ పోయేవాళ్లే, ఈరోజు వాడు పోయినాడు, రేపు నీవు పోతావు, మరొకడు ఇంకొకటి పోతాడు, లాస్ట్ వీధిగా చేరుకుంటాడు, వెంటనే చెప్పలేండి. అందరూ పోయేవాళ్ళే భయపడద్దు అని అంటారు. ఏం వేదాంతం మాట, పక్కలో ఇంట్లో కూర్చొని వేదాంతం చెప్తున్నాడు, పడుకోండి శాశ్వతం కాదు. ఎవరికేం శాశ్వత పోతాం? ఆ వైరాగ్యం ఆ టైంలో వచ్చేస్తుంది, వద్దన్న వస్తుంది. శ్మశానం పోతుంటే ఇవే మాటలు మాట్లాడారు చూడప్ప, ఆయన వెళ్ళిపోయా, మాది అదే కథ కదా, ఇదే కథ కదా. అభావిస్తారు అక్కడి నుంచి తిరిగినామంటే నా పెళ్ళం ఎట్లా నా పిల్లలు, నా వ్యాపారం ఎట్లో, ఆ సేద్యం ఎట్లో, అది ఎట్లో ఇదే. పక్కింట్లో కూర్చొని మాట్లాడతాం మాట్లాడతాం వేదాంతం, అకస్మాత్తుగా వెంటనే వచ్చి అయ్యా నీ కూడా హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయా అని చెప్పి ఎవరైనా చెప్తే గారడిపడి ఇంటికి వచ్చి మొత్తుకుంటాడు, నన్ను నిలిచిపోతీవే, అన్యాయం చేస్తేవే అని చెప్పి అక్కడ వేదాంతం రాదు అని. వేరే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చస్తే వేదాంతం వస్తుంది. ఇది మన వైరాగ్యం. ఈ రీతిగా ఉంది మన జీవితం. మరి ఈ పరిమితమైనటువంటి జీవితాలు ఏం చేస్తున్నాం మనము? ఆలోచన లేక అర్థం లేక మొత్తుకుంటున్నాము, ఏడుస్తున్నాం. మా ఏడుపుకి ఏమైనా అర్థం ఉందా? కొంచెం ఆలోచించేది. ఎవరైనా నవ్వుతున్నారా? బలవంతంగా నవ్వుతున్నారు మీరంతా. లోపల ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బాధ, స్వామి బయటికి రా నీకు అది చూస్తామంట. మరి ఇంకా పొద్దున్నుంచి వచ్చినాము, అంతరాలేదు మంత్రాలేదు మాకు చెప్పలేదు, ఆ ఉపన్యాసం ఏం మాట్లాడదో మాట్లాడు, తర్వాత నీకు కథ ఉంది, చెల్లాపురం నుంచి తప్పించుకుపోవాలనుకుంటున్నా, రాక రాక వచ్చినావు, లేక లేక వచ్చినావు, చిక్కినావు ఎందుకు? ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆవేదన, ఏదో ఒక అశాంతి మనసులో ఉంది. నవ్వలేక నవ్వుతున్నాం. మనస్ఫూర్తిగా నవ్వుతున్నామా? లేదు. ఎవరింట్లో తృప్తి ఉంది? ఎవరింట్లో ఆనందం ఉంది? ఎవరింట్లో దీక్షగాని నుంచి లక్షాధికారి వరకు చూసుకోండి, ఏదో ఒక చింత, ఏదో ఒక ఆలోచన ఉండే ఉందే. కాబట్టి నవ్వలేక ఏడుస్తున్నాము, ఏడవలేక నవ్వుతున్నాం. ప్రతి మనిషి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ విచారణ చేస్తే అర్థమే లేదండి. ఊరికే నేను ఏడుస్తున్నాడు అంతే. ఒక మనిషి బాగా చదువుకున్నాడు, ఏడుచుకుంటూ దవలు ఏడుస్తూ వస్తున్నాడు. ఒక సాధువు వస్తాడు ఎదురుగా, నాయన ఏం నాయన అట్లా ఏడుస్తున్నావు, ఏం కారణం అని అడిగినట్లు ఇంకా జోక్ చేస్తే రేడిచేది ఓ అని పట్టినాడు. గాబరైపోయినాడు సాధు. ఎందుకప్పా ఏమైంది ఆయన? ఓ నేను చెప్పును అని చెప్పి ఇంకా మొత్తుకుంటున్నాడు. కూర్చోబెట్టి ఓదార్చి ఏమైనా ఏం జరిగింది చెప్పప్పా అని చెప్పి సమాధానం చెప్తే, నాకు తెలీదు, మా ఇంట్లో ఏడుస్తుంది, దానికే ఏడుస్తున్నాను నేను. ఆ సాధువుకి ఇంట్రెస్ట్ వచ్చేసి అదే కారణం తెలుసుకునే తీరాలని చెప్పి వాళ్ళ ఇంటికి పోతారు. వాళ్ళింట్లో కూడా ఏడుస్తున్నారు, ఏమప్పా ఏమ్మా అక్కయ్యా చెల్లెమ్మా ఏం ఏడుస్తున్నారు, ఏం కథ అంటే పడి పడి ఏడుస్తున్నారు. చివరికి 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత బలవంతం చేసి ఏడుస్తున్నారు, మా కారణం తెలియదు అండి. ఏమి అంటే పక్కింట్లో ఏడుస్తుంటే మేము ఏడుస్తున్నాం. ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, ఏమి ఇట్లా ఏడుస్తున్నారు కారణం చెప్పు అని చెప్పి పక్కింటికి పోయా. అక్కడ అడిగిన తర్వాత పక్క వీధులు ఏడుస్తుంటే దానికి ఏడుస్తున్నాం బాగా. ఆ వీధిలో పోయి ఏడుస్తే అవతల వీధిలో ఏడుస్తుంటే దానికి ఏడుస్తున్నాం. ఇదే మన కథ. ఎట్లా ఊరికి వస్తున్నాను నేను? అక్కడ పోయి విచారిస్తాను. అయితే అక్కడ సేనాధిపతి గారి ఇంట్లో ఏడుస్తుంది అది చూసి ఓర్చుకోలేదు, ఒక బాధ ఎక్కువైపోయింది, దానికి ఏడిసిన ఆయన ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తాయి. పోయి ఎక్కడ అడుగుతారు, నాకు కూడా ఏం తెలీదు, మా మంత్రిగా చాలా బాధపడుతుంటే ఏడుస్తుంటే ఆ ఏడు చూడలేక నేను ఏడేస్తే అయ్యో కథ అని చెప్పి ఈ సాధు మంత్రి గారి ఇంటికి పోయి, మంత్రి గారు ఎందుకు ఏమి ఏడుస్తున్నారు, ఏం కారణం అంటే నాకు తెలియదు బాబు, నాకు తెలియదు, మా రాజుగారు ఏడుస్తుంటే చూసి ఏడుస్తాడు. అలా దర్బారు పోయి రాజుగారితో విచారించారు, ఎందుకు మహారాజా ఏడుస్తున్నారు, ఏం కారణం, మీ నుంచి ఎంతమంది ఏడుస్తున్నారు చూడు, కారణం ఏమి ప్రశ్నిస్తే ఆయన కూడా నాకు తెలియదు అంట. నాకు తెలియదు బాబు, నా భార్య ఏడుస్తుంటే మహారాణి అని చూసి నేను ఏడ్చే మొదలు చేస్తే ఇది కథ. ఇప్పుడు ఆయనతో విచారిస్తారు, మహారాణి ఎందుకమ్మా ఏడిచి ఏం కారణం అంటే, ఆయన అంటుంది నాకు కూడా సరికి తెలీదు, మా చాకలే అమ్మ బట్టలు తెస్తాడు కదా, ఆయన ఒకే రీతికి ఏడిచే చూసి ఏడుస్తుంది, మళ్ళా చాకలేకపోతాడు పోతాడు. ఆయన కూడా చూడలేకి ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నా ఏం కథ అని అంటే, నువ్వు చెప్పలేక చెప్పలేక ఆయమ్మ చెప్తుంది, ఏం చేస్తామని నాకు ఉండదు ఒకే గాడిద, ఆ గాడి ఒక మగపిల్ల నేనుంటే పుట్టిన తక్షణం ఒక రోజు కూడా ఉండలేదు చచ్చిపోయేది, అది చూడలేక ఏడుస్తుంది. ఆ గాడి పిల్ల చచ్చిన దానికి ఇయ్యం ఏడ్చిందంట, ఇయ్యం నుంచి చూసి ఆ రాణి ఏడ్చిందంట, ఆ రాణిని చూసి రాజు ఏడ్చినాయంట. ఇది కథ. మా ఏడు కూడా అట్లా, మేము దినము ఏడుస్తాం కదా, ప్రతి నిత్యము ఏడుస్తున్నాం కదా, ఎందుకు 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 ఇదంతా రామ్ సత్యము లేదు, ఊరికి ఏడుస్తున్నాం. పిల్లవాడు చనిపోతే ఏడుస్తారు, భర్త చనిపోతే ఏడుస్తున్నాం, అత్త చనిపోతే బొత్తుకుంటున్నాం, క్వాలిటీ కూడ చనిపోతే ఏడుస్తున్నాం, ఇంకా విచిత్రమైనటువంటి ఏడుతుంది. కొంతమంది డబ్బు సంపాదించలేక ఏడుస్తారు, కొంతమంది సంపాదించిన డబ్బు ఖర్చు చేయలేక ఏడుస్తారు, అది కూడా ఏడిపోయారు. కొంతమంది అన్నం దొరక్క ఏడుస్తారు, ఇంకా కొంతమంది తిన్న అన్నం అరక్క ఏడుస్తారు. ప్రతి ఒక్కడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు, కారణం ఏమి? తార్కికంగా ఆలోచించేయండి, బాగా కూర్చొని ఆలోచించేయండి, అర్థమే కట్టి. కానీ ఆ గాడి పిల్లకి కూడా వేసారు కదా, ఆ కథ ఇది ఊరికే ఏడుస్తున్నాడు భ్రాంతి. ఊరికే భగవద్గీతలో కూడా గీతాచార్యుడు అంటాడు, నాయన దుఃఖం వస్తే పరిస్థితులు క్లిష్టంగా ఏర్పడితే బాధపడవద్దు, అనుకూలంగా వచ్చినప్పుడు సంతోషపడవద్దు, ఎప్పుడు ఒకే స్థితిలో ఉండు. దుఃఖేష్వను దిగ్నవనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మ నిరుచ్యతే. దుఃఖేష్వను దిగ్నవనాహ సుఖేషు విగత స్పృహ, దుఃఖం వస్తే అడపడవద్దు, సుఖం వస్తే పొంగిపోవద్దు, రాగము భయము క్రోధము దీన్ని విడిచిపెట్టు. అటువంటి ధీరుడై ఉంటే నీవు స్థితప్రజ్ఞుడని పెంచుకుంటావు. ఇదంతా మాయా, ఇదంతా భ్రాంతి, ఇదంతా మూడున్నాళ్ళ ముచ్చట, మూడున్నాళ్ళ సంత అనే భావం మనసులో వస్తే దుఃఖం ఎగిరిపోతుంది. ఎందుకంటే ఏమైనా ఈ జీవితంలో సంభవించి ఉంటే అంతా రుణానుబంధమే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయేక్షయం యాతి కాతత్ర పరివేదన. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, నీకు భార్య లభించినా అది రుణమే, భర్త లభించినా రుణమే, పిల్లలైనా రుణమే, పశు సంపద లభించిన రుణమే, ప్రతి ఒక్కటి రుణం పైన ఆధారపడి ఉంటుంది. రుణం అంటే ఉంటుంది, రుణం లేదంటే పోతుంది. ఇందుకోసం ఎందుకు భ్రాంతి పడతావు, ఎందుకు బాధపడతావు, ఎందుకు చింత చేస్తావు? ఇంకే ఒకప్పుడు స్వామి రామతీర్థుల వారు ఉపన్యాసం ఇస్తున్నారు, బ్రహ్మాండంగా ఉపన్యాసం, వేలాది మంది కలిసినారు, మధ్యలో ఒక చీటి తెచ్చిచ్చారు, చూశాడు దాన్ని అట్లా చేతిలో పెట్టుకొని ఉపన్యాసం ప్రారంభం చేసినారు. దాని తర్వాత ఆత్మీయులంతా వచ్చి, స్వామి మీకు ఇంతకుముందు ఏం ఉత్తరం వచ్చింది కదా, ఏమేమి అంటే, ఏమీ లేదు, ఒక్కగా ఒక్క కుమారుడు గనకు వాడు చనిపోయినాడంటే అంతే వస్తాయి, జంక లేదు, బాధపడలేదు, అయ్యో స్వామి, ఒక్కగా ఒక్క కుమారుడు అంటున్నారు, మీకు బాధ లేదా, దుఃఖం రాదా?
అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయక్షయం యాతిక తత్ర పరివేత్రి. ఎంత రుణముతో ఏర్పడింది, రుణం ఉండేంత వరకు ఉన్నాడు, రుణము తీరింది, వెళ్ళిపోయాడు. పరమాత్ముడు నాకు అనుకూలమే చేశాడు. భ్రాంతి, ఆ మమకారం నాకు తీసి పారేసినాడు. ఇది ధీరుని లక్షణం, ఇది మహాత్ముని లక్షణం. ఇది కాబట్టి రుణానుబంధ రూపేణ చూడండి, వెనుకటి జన్మములో కర్మ సిద్ధాంతం ప్రకారం మన సంస్కారాన్ని అనుసరించి ఈ జన్మలో భార్యగా, కుమారులుగా, ఆత్మీయులుగా, స్నేహితులుగా ఏర్పడుతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరూ భార్యలు అయ్యేదానికి సాధ్యం కాదు, ప్రపంచంలో ఉండేంత వాళ్ళంతా మా కుమారులు అయ్యేదానికి సాధ్యం కాదు. మా రుణం ఎంత ఉందో మా సంస్కారాన్ని బట్టి భార్యలు అవుతారు, కుమారులు అవుతారు, అత్త, మామ, అల్లుళ్ళు, స్నేహితులు, ఇదంతా రుణం బట్టి ఉంటుంది. అది ఎట్లా అంటే, ఒక జరిగినటువంటి దృష్టాంతం మీ ఎదుట ఉంచుతాను చూడండి. ఉత్తర దేశంలో సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక ఠాకూరు ఉండేవాడు. సామాన్య పేపర్కి వచ్చింది, సామాన్యంగా చదివింది వచ్చింది. సైన్యంలో పనిచేసేవాడు. ఆయన జీతం డబ్బు మిగిల్చి ఒక వైశ్యుని దగ్గర కూడి పెట్టేవాడు. ప్రతి నెల ఎంతో అంతో ఎంతో అంతో పెట్టేవాడు. ఒకప్పుడు ఏమి అయిందంటే, ఒక ప్రాంతంలో తిరుగుబాటు ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళు ఎన్ని యుద్ధం చేసేదానికి పంపించినారు. ఇది జరిగిన సంఘటన కొంచెం బాగా వినండి. రుణానుబంధం ఎట్లుంటుంది అంటే, ఈ దృష్టి ఈ ఘటన సంఘటన తెలుస్తుంది. యుద్ధానికి వెళ్ళాడు. బలవంతంగా ఈయన ఎక్కినటువంటి గుర్రం శత్రుజ్ఞముల డబ్బులు ఖర్చు చేశాడు. 100 రూపాయలు, 500, 1000 ఈ రీతిగా ఖర్చు చేసుకుంటూ వచ్చాడు. అయితే నయం కాలేదు. చాలా బాధపడుతున్నారు ఇంట్లో అంతా. అందరితో చెప్తున్నాడు, డాక్టర్లంతా తీసుకొస్తున్నాడు, ఏం చేసినా బాగు కాదు. బేజారైపు వచ్చింది. బాధ ఒకటి, పిల్లలు ఈ రీతిగా ఉన్నారు కదా అని. చివరకు ఒక భూత వైద్యుని పిలుచుకొచ్చాడు. అయ్యా నీవైనా చేయవయ్యా, అదేం గ్రహము భూతం పట్టిందో, పిశాచం పట్టిందో, దయ్యం పట్టిందో చూడంటే వాడు దయ్యం విడిపిస్తానని చెప్పాడు. రతి వేసి అది వేసి వేప తీసుకొని వాడిని కొట్టి బాగా ఇది చేసి అది చేసి ఏడిపించేసినాడు. దయ్యం లేదు, భూతం లేదు, ఏడిపోయి సరే అని చెప్పి నా డబ్బులు నాకు ఇచ్చేసి నేను ఫీజు అని చెప్తే తిట్టుకుంటూ 20 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కుమారుని దగ్గరకు వస్తే వాడు పరుపు మీద పండుకొని గట్టిగా నవ్వుతున్నాడంట. వాళ్ళ నాయనని చూసి గట్టిగా నవ్వుతున్నాడంట. ఆశ్చర్యం వేసింది, భయం కూడా అయింది. ఏం నాయన, ఎందుకురా ఏడాది నవ్వుతున్నావు, ఏం కారణం అని అడిగినాడు. అప్పుడు వాడంటున్నాడు, ఒరే శక్తి, నాన్న అనలేదు వాడు, శక్తిగానే శక్తి నిన్న నారాయణరావు నేను అని చెప్పి చెప్తున్నాడు. నన్ను ఎవరు తెలుసుకుంటేవా, నేను ఠాకూర్ అంటున్నాడు. సైన్యంలో పనిచేసినటువంటి ఠాకూర్ నేను. వెనకటి సంగతులు మర్చిపోయినావా, నా వద్ద 2000 రూపాయలు పెట్టుకున్నావు నా నుంచి నీవు, అది మర్చిపోయినావా? ఆ రుణం తీర్చుకునేదానికే నీ కొడుకై పుట్టినాను. ఇంతవరకు 1980 రూపాయల వరకు ఖర్చు చేసినావు, ఇంకా 20 రూపాయలు మిగిలినది రుణం. ఆ 20 రూపాయలు భూత వైద్యునికి ఇచ్చినావు. నీది నాది రుణం మాకైపోయింది. ఇంకా కొంచెం ఊపిరి ఉంది. చూసినాడు కుమారుణ్ణి, నాయన కొంచెం అంతకుముందు పెళ్లి చేసినాడు అని, పెళ్లి చేసినాడు, భార్య కూడా ఏడుస్తుంది. నాయన భార్యను అన్యాయం చేసిపోతున్నావు కదప్ప, ఏమి చేయని అంటాడు. అందుకు వాడు చెప్తాడు, సతీ అది నా భార్య కాదు, వెనక
నేను సైన్యంలో ఉన్నప్పుడు బలవంతంగా నన్ను శత్రువుల సైన్యంలో తీసుకుపోయినటువంటి నా గుర్రమే నా భార్య పుట్టింది, అది క్రుళ్ళి 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 చావాలి, దాన్ని కసి తీర్చుకుంటాను అని చెప్పి చెప్పి చనిపోయినాడు. రుణం చూడండి ఏ రీతిగా ఉంటుంది. ఆ గుర్రమే భార్యగా పుట్టింది, ఆ ఠాకూరే వీరికి పుత్రుడై పుట్టాడు. ఈ రీతిగా ఉంది. ఆశ్చర్యం వేసింది శక్తి. ఏం చేయాలి? కొడుకు చచ్చిపోయినాడు, కోడలు మొత్తుకుంటూ ఉంది, ఆ దహన క్రియలు అన్నీ అయిపోయినాయి. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఒక స్నేహితుడు ఇంటికి వచ్చాడు. దానికి విందు ఏర్పాటు చేసుకున్నాడు. భోజనం చేయడానికి కూర్చోవల్ల పక్కింట్లో పక్క రూమ్లో ఏడుస్తూ ఉంది. ఈయన అడుగుతున్నాడు, ఎవరు ఏడుపడి ఏడుపడి కదా, ఎవరు ఏడుస్తున్నారు? మా ఇంటిలో ఆమె ఏడుస్తుంది. అరే ఇంటిలో ఆమె ఏడుస్తూ ఉంటే నాకు డిన్నర్ ఏర్పాటు చేసినావు కదా, ఆయనకేం బుద్ధి ఉందే లేదా, ఎవరు ఆమె అని ప్రశ్నిస్తే, ఇప్పటికీ నా కోడలని చెప్పుకోవాలి అంతే అమ్మా అని. అంటే ఏం అర్థం? వాడు అంటాడు, చూడండి ఆయన, ఇదంతా రుణాల బంధం, ఏమని చెప్పమంటావు? ఇంతకు క్రితమే నా కుమారునిగా పుట్టినటువంటి వాడు నవ్వుతూ నవ్వుతూ చనిపోయినాడు, ఏమరా నాయన అంటే నేను నీ కుమారుని కాదయ్యా, నేను ఠాకూర్ని అని చెప్పాడు. మరి నేను ఠాకూర్ కూర్చో ఏడవమంటావా నన్ను, నా కుమారుడు చనిపోయినాడు అని ఏడవమంటావా అని ప్రశ్నించాడు. మరి ఈమె నీ కోడలు కదా అంటే, నా కుమారుడు చనిపోతూ చెప్పాడు, నన్ను యుద్ధ రంగంలో బలవంతంగా తీసుకుపోయినటువంటి గుర్రమే నాకు భార్యగా పుట్టింది అని చెప్పాడు, మరి ఆ గుర్రని కోసం ఏడవమంటావా, ఆ కోడల రూపంలో ఉన్నటువంటి ఈ స్త్రీ కోసం ఏడవమంటావా? మనందరికీ ఇటువంటి రుణాలు ఉన్నాం. ఇది వాస్తవికమైనటువంటి ఘటన సంఘటన, ఇది జరిగింది. మనందరికీ కూడా ఇటువంటి రుణాల బంధమే ఉంది. అందువల్ల దీన్ని అంతగా పట్టించుకోవద్దండి మహాత్ములు అంటారు. దుఃఖేష్వరుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ. దుఃఖం వస్తే భయపడొద్దు, రుణాల బంధంతో ఆ రీతిగా దుఃఖం వచ్చింది, సుఖం వచ్చింది, అది రుణాల బంధమే. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అంతా నీ దయరా అని చెప్పాలి. ఏమొచ్చినా పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కృప. భార్య ఉంటుంది, కొన్ని సంవత్సరాలు చనిపోతుంది, బాధపడతాం, బాధపడవద్దు అంటుంది వేదాంతం. నాయనా నీ రుణం ఉండేంత వరకు ఉండింది. ఆ స్త్రీ వెనక 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 జన్మల్లో ఎంతమందికి భార్య వచ్చిందో అని అంటుంది వేదాంతం. పుత్రుడు ఎంతమందికి పుత్రుడై పుట్టాడు, నీవు కూడా ఎంతో మందికి పుత్రుడై పుట్టావు, తండ్రి అయి పుట్టావు, భర్తగా పుట్టావు. ఇదంతా మాయ కల్పితం, రుణాను బంధం ఇది. ఈ వైరాగ్యం మనసులో నాటుకోవాలి, ఈ భావుల మనలో అంకురించాలి. అప్పుడు ఈ సత్యమైనటువంటి నిజం నిజమైనటువంటి మార్గం మనకు గోచరిస్తుంది. లేని నాడు ఈ అహంకార మమకారాలలో పడి, ఇది వ్యామోహంలో పడి నాశనమైపోతుంది. కాబట్టి వేదాంతం చాటి చెప్తూ ఉంది, ఇది మాయ, ఇది భ్రాంతి, దీనిని నమ్మవద్దు. ఎంతో అంత నాటకంలో వేషవేస్తాం కదా, అదే రీతిగా జీవితం సాగించమంటాడు ఒక వేదాంతి. ఒక రాముని వేషం వేస్తాడు, అని తెలుసు, నా పేరు దేవప్ప అని తెలుసు, అక్కడ మాత్రం నటన. ఈ సంసారంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఒక నటుని మాదిరిగా నటన చేస్తూ జీవితం సాగించు. నీ అసలైన స్వరూపం ఆత్మస్వరూపుణ్ణి నేను, నేను రామప్ప భీమప్ప సోమప్ప కాను నేను. నా నిజమైనటువంటి స్వరూపం ఏది? ఆత్మస్వరూపం. అది నిక్కంగా నిజంగా సత్యమైనటువంటి ఈ విషయాన్ని తెలుసుకొని జీవితాన్ని సాగించవంటు. జీవితం ఎలా ఉంది చెప్పాను, జీవితంలో పరిమితమైన జీవితంలో ఏడుస్తున్నామని చెప్పాను, ఇదంతా ఏమంటే ఇదంతా రుణానుబంధం అని చెప్పాను. ఏమిటి ఇదంతా మాయగా కనబడుతుంది కదా స్వామి, ఏం చేయాలి జీవితంలో, ఏం అర్థమే కాదు కదా, మరి ఏం చేయమంటావు అని ఆలోచన రావచ్చు. భక్తిని పెంచుకోమంటారు మెట్టారు. ఈ జీవితంలో ఏం చేయాలి మనము? సమస్త సృష్టికి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక దివ్యమైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని పాలిస్తూ ఉంది. చాలా మంది నమ్మరు దీన్ని, ఎక్కడ దేవుడు ఎక్కడ కథ, ఆ శక్తినే దేవుడు అంటున్నాము, దానికి లోబడి జీవించవలసి ఉంది మనం. చూడండి, మనమే స్వతంత్రులమైతే మన ఇష్ట ప్రకారం జరగవలసింది. జరుగుతున్నాయా? మీరు అనుకున్నట్టు జరుగుతున్నాయా? జరగడం లేదు. ఎందుకు? ఏదో ఒక చైతన్యం, ఏదో దివ్యమైనటువంటి శక్తి మనల్ని ఆడిస్తుంది. దాని నిర్ణయమే జరుగుతుంది, కానీ మన నిర్ణయం జరగడం లేదు. అది ఎట్లా ఆడిస్తుందో అదే రీతిగా ఆడవలసిందే. మనం స్వతంత్రులు కాదు. మనం మన ఇష్టానుసారంగా నడుస్తుందే. కొంతమంది బుద్ధివంతులు అంటారు, మనమంతా దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలు అంటే గుర్తుందే కదా. మానవుడు మానవుని పుట్టిస్తున్నాడు, దేవుడు పుట్టిస్తున్నాడు. పుట్టిందే లేదా? ఎక్కడో కనబడినటువంటి వాడిని దేవుడు 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 అంటున్నారు అని ఎవరు ప్రశ్న చేసి, మానవుడు మానవుణ్ణి పుట్టిస్తే ఆ కెపాసిటీ ఉంటే ఆ శక్తి ఉంటే మళ్ళీ వారి గుడ్డివాడు ఎందుకు పుట్టున్నాడు? ఆ శక్తినే ఆ చైతన్యం ఉంటే బాగా అందంగా రూపంగా ఉండేటువంటి పిల్లల్ని పుట్టాల్సిందే. అది ఇందుకు పుట్టడం లేదే. కుంటివుడు పుట్టున్నాడు, గుడ్డివాడు పుట్టున్నాడు, పుట్టింది సత్తున్నాడు, సచ్చి పుట్టున్నాడు. నిన్ను ఆధారంగా చేసుకుని ఆ దివ్యమైనటువంటి శక్తి ఆట ఆడిస్తుంది. ఒక మనిషిని ఆధారంగా చేసుకుని నాటకం సాగిస్తున్నాడు ఆ పరమాత్ముడు. అందువల్ల వాని నిర్ణయమే జరుగుతుంది. చాలా బుద్ధిమంతుడు వాడు, పరమాత్ముడు చాలా బుద్ధిమంతుడు. మనకి తెలుసు ఎవరికి ఎంతెంత ఇవ్వాలా, ఏమేమి ఇవ్వాలా అని చెప్పి. పరమాత్ముడు ఈ సృష్టిని తనకు ఇష్టమైన రీతిగానే నడిపిస్తున్నాడు. మనం అంతా బుద్ధిమంతులు అనుకుంటున్నాం, మనందరికంటే బుద్ధిమంతుడు. ఆ దివ్యమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఉంది, ఎక్కడ ఉంది? అది ఎక్కడ ఉంది అంటే మేము అనుకుంటున్నాము రాముని గుడిలో ఉంది అని అంటున్నాం, మసీదులో ఉంది అని అంటున్నాం, చర్చిలో ఉంది అంటున్నాం, ఇంకా కొంతమంది కాశీ రామేశ్వరంలో ఉందేమో ఆ దైవత్వం ఆ శక్తి, మక్కా మదీనాలో ఉందేమో, జెరూసలేం బెత్లెహేంలో ఉందేమో, అక్కడకు వెళ్ళి వెతికేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఉన్నట్లు రాళ్ళు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నట్లు నీళ్ళు అక్కడ ఉన్నాయి. మరి ఎక్కడ ఉంది ఆ శక్తి, ఆ చైతన్యం ఎక్కడ ఉంది అంటే నీవెక్కడ ఉన్నావో అక్కడే ఉంది అని అంటారు మహాత్ము. ఈ దేహమే దేవాలయం అండి. ఆ దేహం అనే దేవాలయంలోనే ఆ పరమాత్ముడు సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు జ్యోతి స్వరూపుడై వెలుగుతున్నాడు. ప్రతి ఒక్కరి దేహంలో వాడు వెలుగుతున్నాడు. అజ్ఞానం వల్ల ఆ జ్యోతిని దర్శించలేకపోతున్నాం. మరి ఆ జ్యోతిని దర్శింపజేసే మహానుభావుడు ఎవరు? ఆ జ్యోతికి మార్గదర్శి ఎవరు, చూపించేవాడు ఎవరు అంటే వాన్నే సద్గురువు అని అన్నారు. సత్ అంటే పరమాత్ముడు, వారిని దర్శింపజేసేవాడే గురు. గుకార సంధకారస్తు రుకారస్తన్యరోధ కృత్ అంధకార వినాశత్వాద్ గురునిత్య విధీయతే. శాస్త్రవాక్యం ఇది. గు అన్నటువంటి అంధకారంని, రు అన్నటువంటి అక్షరం ఆ అంధకారాన్ని నాశనం చేసి వెలిగించే జ్యోతి. అంధకార వినాశత్వాద్ గురునిత్య విధీయతే. ఆ జ్యోతిని వెలిగింపచేసేవాడు, ప్రతి శరీరంలో వెలిగింపచేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి గురువు అన్నారు. ఇప్పుడు గురువు అందరూ పేర్లు పెట్టుకున్నారు. గురి కలవాడే గురువు. గురి ఎవరికి ఉంటుందో ఆ దేవుని మీద, వాడే గురువు. అయితే గురు లేనటువంటి వాళ్ళు కూడా గురువులుగా తయారైపోయింది. కాలమహిమ. ఎందుకంటే ఇప్పటి గురువులు ఎట్లా ఉన్నారంటే, గురువో బహువశ్యంతి శిష్య విత్తాపహారక స్వమేకం దుర్లభం అన్యే శిష్య ఉత్తాపహారక గురువో గమశ్యంతి. చాలా మంది గురువులు ఉన్నారు, ఎటువంటి వాళ్ళు? శిష్య విత్తాపహారక, శిష్యుల వద్ద ఉన్నటువంటి ధనాన్ని దోచే గురువులు చాలా మంది ఉన్నారు. త్వమేకం దుర్లభం అన్యే శిష్య వృత్తాపహారక, శిష్యుని హృదయంలో ఉన్నటువంటి తాపాన్ని నాశనము చేసి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే గురువులు దొరికేది చాలా కష్టం. అటువంటి గురువు దొరికినా జన్మని సాఫల్యం అవుతుంది. అందుకే మన గురువు గారు అన్నారు, కడ తీర్చే గురుడు ఎప్పుడు కాసు లడగడురా, ఆశాలుడిగిన గురుడు అతడే దైవముడు. గురువు యొక్క హస్తం ఎప్పుడు ఇట్లే ఉంటుంది అంటాడు. ఇట్లయితే భిక్షగాడైపోయా, గురువు యొక్క హస్తం ఇదే రీతిగా ఉన్నది అని అంటాడు. ఇంకా స్వామి గారిని సామాన్యంగా చాలా మంది ఊర్లో చూసి ఉంటారు. బొమ్మం స్వాముల వాళ్ళు ఈ ఊరికి ఏం చేశారు, గురువుల వాళ్ళు ఈ గ్రామానికి సొల్లాపురానికి ఏం చేశారు, ఇది ప్రశ్నే. ఈ ఊర్లో జాండా ఎందుకు చేయాలి, పనిలేదా, వేరే పనిలేదా, ఇంతమంది వచ్చినారు, బాగా నిద్ర వచ్చే సమయం ఇది విడిచిపెట్టి ఇటుకు వచ్చినారు, పెండ్లాం పిల్లల నుంచి ఎంతో మంది వచ్చినారు, ఇంకేం వేరే పనిలేదా, ఎందుకు వచ్చినారు, ఏమో కారణం ఉంది, ఎందుకు ఆ మహాత్మ జెండా ఎక్కించినాం కదా, ఎందుకు కారణం, ఏమో ఘనకార్యం ఇక్కడ జరిగి ఉంటుంది అనే ఆలోచన మనసులో స్ఫురిస్తుంది. ఏం చేశాడు స్వామి? నిజంగా చెప్పాలంటే ఆ మహాత్ముని యొక్క అనుగ్రహము లేక పోయి ఉంటే ఇక్కడ కూర్చున్నారు కదా ఈ ఊరి ప్రజలు, 40 సంవత్సరాల లోపుగా ఉండే వాళ్ళంతా పుట్టి ఉండేవాళ్ళు కాదేమో అనిపిస్తుంది. నిజమైన మాట ఇది, 40 సంవత్సరాల లోపు వయసు ఉండేవాళ్ళంతా ఎక్కడ పుట్టిండ్రో ఇక్కడ మాత్రం పుట్టి ఉండేవాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి ఘన కార్యం ఇక్కడ చేశాడు మహాత్ము. చూడండి ఎలా జరిగింది ఈ సందర్భం అంటే, ఒకప్పుడు వేమన గారి వంశీయుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇది మొదలైన నీళ్ళ ప్రాంతంలోనే ఫేమస్ అయిపోయింది, అనంతపురం జిల్లాలోనే ఫేమస్ అయ్యట్లేదు, నీళ్ళ దొరకవు అని. ఆయన వచ్చి ఎవరికో నీళ్ళు అడిగినాయంట, తిప్పినారు కదా, మాకే తాగట్లేదు పైన వచ్చాడు నీళ్ళు ఇవ్వాలంట. ఆయన పాలు అడగలేదు, మజ్జిగ అడగలేదు, అన్నం అడగలేదు, నీళ్ళు అడిగినాడు. వీళ్ళు అన్నం అడిగినా ఇస్తారు, పాలు అడిగినా ఇస్తారు, మజ్జిగ అడిగినా ఇస్తారు, నీళ్ళు అడిగితే ఇచ్చేయలేదు. ఎందుకంటే నీళ్ళకంత లోటు ఇక్కడ, పద 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 అని 4-5 ఇండ్లకు పోయినాడు ఆయన. పద చాలా బాధ అయింది ఆయన, బాధపడుతూ ఇట్లే కణికలి పోయినాయంట. అక్కడ స్వామి గారు జమీదారు ఉద్యోగం చేస్తుండే, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుండే. ఎవరో మహాత్ముడు వచ్చినాడని చెప్పి, ఓ మహాత్ముడు వచ్చినాడని చెప్పి స్వామి రండి అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి పాలు తెప్పించి ఇచ్చినారు. లేదు నాకు నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇప్పించి. స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమని ప్రశ్న జరిగింది. లేదు అది సొల్లాపురం నుంచి వస్తున్నాను, అక్కడ ఉండేవాళ్ళు మూర్ఖులు, పనికిరాని వాళ్ళు. అయ్యో అయ్యో, ఎందుకంటే స్వామి గారు అనేవాళ్ళు సొల్లాపురం నాకు కుట్నీళ్ళు అనేవాళ్ళు. అంటే చాలాసార్లు వస్తుండ్రేని పంపడి వాళ్ళకి తెలుసు, పంపడి వాళ్ళు అంటే ఉంటుంటది చాలాసార్లు, 15 రోజులకి 20 రోజులకి ఇదే 2-3 సార్లు వస్తుంటది. ఎవరిని అడిగితే సొల్లాపురం నాకు పుట్టినీళ్ళు అంటుండే స్వామి. అటువంటి సొల్లాపురం వాళ్ళని తిడతా ఉన్నాడంటే స్వామి కొంచెం బాధ అవుతుంది. ఏం స్వామి, ఏం జరిగింది, ఏం కారణం, నీళ్ళు అడిగితే తప్ప నీళ్ళు ఇవ్వలేదు, ఏమో క్షమించండి పాపం, ఎవరు ఆ మాయకులు ఆ రీతిగా తింటారు, క్షమించండి. క్షమించేది లేదు, ఆ ప్రాంతానికి మారికను వదిలేసి వచ్చేసిన భస్మమైపోతుంది, ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది. అయ్యో స్వామి, అంత మాట అనొద్దండి, అక్కడ నా భక్తులు శిష్యులు చాలా మంది ఉన్నారు, ఈ మాట అనొద్దండి స్వామి, ఈ మాట అనొద్దు, ఏమన్న వంశం ఇది, మాట వాపస్ తీసుకునేది ఆయన సాధ్యమయ్యలేదు, ఆ ఊరు నాశనం అయిపోవాలని చెప్పి నేను శాపం ఇచ్చి వచ్చినాను. స్వామి వాళ్ళకి ఇంకా
కోపం రాకూడదు, వస్తే ఇంకా కంట్రోల్ కాదు స్వామికి. దిగ్గున లేచినారు. స్వామి చాలించండి మీ మాట, మీకు ఎదురువాక్యం నేను పలుకుతున్నాను. ఆ ప్రాంతంలో మీరు శాపించి వచ్చారు, నేను వరమిస్తున్నాను ఆ ప్రాంతానికి. ఏ ఒక్క పిల్లవాడు కూడా చనిపోకూడదు అక్కడ. ఒకవేళ చనిపోతే ఈ శిఖ తీసేస్తాను ఇది గడ్డ. నా గురువు యొక్క పేరును స్మరించేది విడిచిపెట్టాను అని చెప్పి చాలా బాధపడుతూ వచ్చేసారు ఈ ప్రాంతానికి. పెద్ద మనుషులంతా వీళ్ళు ఆ స్వామి మార్కను పంపించినాడు. ఇక్కడ కలరా వ్యాపిస్తుంది అని చెప్పారు. అంతటికే స్టార్ట్ అయిపోయింది కలరా. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ప్రారంభం అయిపోయింది. పెద్ద మనుషులంతా చేర్చుకుని కంప్లీట్ ఈ సొల్లాపురంతా దిగ్బంధం చేసినాడు మహాత్ముడు. వెంట 15-20 మందిని పెట్టుకొని కంప్లీట్గా ఈ ప్రాంతంలో అంతా అష్ట దిగ్బంధం చేసి ఏ ఒక్క పిల్లవాడు కూడా చనిపోకుండా రక్షణ చేశాడు. ఆ రక్షణ ఆ రోజు చేయకుండా ఉండి ఉంటే ఆ బాధకు ఆ రోగానికి పెద్దవాళ్ళు బలి అయిపోయేవాళ్ళు. అంటే చిన్నవాళ్ళు బతికి ఉండేవాళ్ళు కాదని అర్థం. అప్పుడు స్టార్ట్ అయింది ఈ జెండా. నా గురువు యొక్క జెండా ప్రతి సంవత్సరం ఎక్కించాలి. వీరు ఎప్పుడు మీకు తొందర లేకుండా శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేదానికి పాటు పడతామని చెప్పి ఇక్కడ కట్టకట్టించి ఈ జెండా ఎక్కించినారు. ఆ మహాత్ముడు చేసినటువంటి సహాయం మర్చిపోయేదానికి సాధ్యం కాదు. చాలా మందికి తెలీదు, కొంతమందికి అవహేళన చేయవచ్చా ఏం జెండాను ఏం కాదు. ఆ రోజు ఆ మహాత్ముడు చెప్పినాడు, ఊరు మొత్తం అంతా కలిసి జెండా చేయాలని చెప్పి చెప్పాడు వాగ్దానం. అది మీరంతా కలిసి చేస్తున్నారా, కొంతమంది అయినా కలిసి చేసినా కాబట్టి ఇంత మాత్రం ఉంది. ఇక అంతా కలిసి చేస్తే ఎంత ఏ రీతిగా ఉంటుందో ఆలోచించేయండి. చూడండి, ఒక్క వేళతో ఏ పని చేసేదానికి సాధ్యం. ఈ 5 వేళ్ళు కలిస్తే ఈ పూలహారాన్ని ఎత్తిపెట్టేదానికి సాధ్యం. ఏమైనా చేయొచ్చు, ఒక్క వేళతో ఏం చేయలేదు. అదే రీతిగా ఊరంతా కలిస్తే ఏమైనా కార్యం సాధించవచ్చు. ఐక్యవత్యమే బలం అన్నారు, యూనిటీ స్ట్రెంగ్త్ అన్నారు. ప్రతి సంవత్సరము ఇది ఒక సంప్రదాయం పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరము జెండా చేయాలని చెప్పి విజృంభణంగా చేస్తే ఆ గురువు యొక్క ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. ఆ కృపా కటాక్షాల చేత భౌతికమైనటువంటి బాధలు దూరమై మీకు తాత్కాలికమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది. నిత్యమైన శాశ్వతమైన శాంతి లభించాలంటే గురువు యొక్క అనుగ్రహమే కావాలి. ఈ లౌకికమైనటువంటి బాధలు లేకుండా శాంతిని సంతోషాన్ని పొందాలంటే ఆ గురువు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిని ప్రతి సంవత్సరము తప్పనిసరిగా జరుపుకోవాలి. ఎందుకంటే అటువంటి ఉపకారము మీ గ్రామానికి చేశాడు, ఇంకా వేరే చోటు కూడా చేశాడు. ఈరోజు పొద్దున్నే పొంపణ గారు చెప్తూ వచ్చారు, బళ్ళార్లో ఒట్టరబండ్లో ఇదే రీతిగా కలర వ్యాపించిపోయిందంట. ఇక్కడే నిమ్మగల్లో ఆదిప్ప గారిని సమాధాన విని ఉంటారు, చూసి ఉంటారు. వాళ్ళు బళ్ళార్లో తన శిష్యుల చేత సామాన్లు ఎత్తించుకుని వస్తున్నారంట. స్వామి గారు ఎదురు వచ్చారు. ఆదిప్ప గారు ఎక్కడ పోతున్నారు అని ప్రశ్న వేశారు స్వామి గారు. లేదు స్వామి, అక్కడంత కలర వచ్చింది కదా, కాబట్టి నేను సామాన్లను తీసుకుని ఆ ప్రాంతానికి పోవల్ల స్థలం మారుస్తున్నాను. ఎందుకండి మారుస్తారా స్థలం? దివ్యమైనటువంటి శక్తి గురువు ఇచ్చినప్పుడు దాని ప్రభావం చూపించాలి అంటే అక్కడ ఉన్నటువంటి ముసల్మాన్లంతా చేరి కుమ్మక్కై అది ఎట్లా సాధ్యమవుతుంది అట్లా ఇట్లా ప్రశ్నలు వేసారంట. అప్పుడు స్వామి గారు అన్నారంట, ఈ వడ్రబండ గడ్డ మీద ఏ ఒక్క బాలుడైనా ఈ కలరాకు లోబడి మరణిస్తే నా శిఖను తీసేస్తాను, నా గురునామ స్మరణను మానుకుంటాను, ఇది నా శపథం అని చెప్పి గట్టిగా చెప్పాడు. ముసల్మానులు ప్రాంతం పట్టి అది అంత పెద్ద జోరుగా ఉంది కలర, ఒక్కడు చనిపోవడానికి ఇంటింటికి పోయి వెతికినారండి, ఏడాది చనిపోయినాడా చనిపోయినాడా అని. అద్భుతంగా
ఆ మహాశక్తిని ఆ ప్రాంతంలో విస్తరింపజేశాడు ఆ మహాత్ముడు. ఒక్కడు కూడా చావలేదు. అటువంటి ఘనకార్యమే ఈ గ్రామానికి చేశారు. కాబట్టి మనం అంతా రుణపడి ఉండాలి. ఎంతవరకు రుణపడి ఉన్నామో మనమే అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు చేసినటువంటి సహాయాన్ని మనం ఈరోజు ఎగతాళి కింద లెక్కేస్తున్నాం, నవ్వులాటి కింద మార్చుకుంటున్నాం. తప్పు తెలియనప్పుడు తెలిసినటువంటి వాడిని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మీరంతా కలిసి, ఇది మన ఊరికి సంబంధించింది, మనమంతా ఈరోజు పండుగ రీతిగా చేసుకోవాలి, మన పని ఈ రీతిగా చేసుకుంటే తప్ప గురువు యొక్క అనుగ్రహం మనకు కలగదు, మనమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి, ఇది మన పని మన కార్యము అనే ఐకమత్యంతో చేసుకున్న నాడే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం మన పైన ఉంటుంది. ఆ రీతిగా చేసుకునేదానికి ప్రయత్నం చేస్తారా? కొంతమంది ఇంకా చేయడం లేదు అనిపిస్తుంది. ఇప్పటి నుంచైనా తెలివి తెచ్చుకొని చక్కగా ఆలోచన చేసి ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా ముందంజ వేసి అందరితో కలిసిమెలిసి ప్రతి సంవత్సరము ఇది ఒక పెద్ద ఉత్సవంగా, ఇది ఒక పెద్ద పండుగగా చేసుకోండి. ఆ మహాత్ముని యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా మీపై ఉంటుంది. ఎందుకంటే ఎన్నోసార్లు అనేవాళ్ళు సొల్లాపురం నాకు పుట్టినీళ్ళు ఉన్నట్లు పుట్టినీళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదము మీ ఊరి మీద ఎక్కువ ఉన్నట్లు ఉంటుంది అనిపిస్తుంది. లేదంటే ఆ మాట రాదు స్వామి నోట్లో, ఆ మాట రాదు పుట్టినీళ్ళు ఉన్నట్లాంటి ఉండేవారు. సంబంధంగా పుట్టినపైన ప్రేమ ఎక్కువ, స్వామికి కూడా ఈ ఊరంటే ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమను మీరు కాపాడుకోవాలి, పెట్టుకోవాలి, ఇది మీపైన ఆధారపడి ఉంటుంది. ఇక చివర జీవితాన్ని గురించి చెప్తూ వచ్చాను. చివరి ఘట్టంలో ఏమి జరిగినప్పటికీ, ఈ జీవితంలో ఏమి జరిగినప్పటికీ అది మన మంచికే జరుగుతుంది అని పెద్ద మనస్తత్వం పెట్టుకోవాలి. మంచి జరిగినా, అనుకూలం జరిగినా, అనానుకూలం జరిగినా అంతా నీ దయరా అనే మనస్తత్వం కావాలి. చూడండి, ఏకనాథుని ఒక భార్య ఉండేది, చాలా అనుకూలవతి. ఆయన పాండురంగం దగ్గర పోయి స్వామిని వేడుకునేవాడు. స్వామి, ఎటువంటి అనుకూలవతి అయినటువంటి భార్యను నాకు ఇచ్చావు, తల్లో నాలుగు రీతిగా ఉంది కదా, నేను అవునంటే అవునంటుంది, కాదంటే కాదంటుంది, నేను కూర్చుంటుంది లేవంటే లేదు. అనుకూలవతి అయినటువంటి భార్య ఇచ్చి నన్ను రక్షించినావు, కాపాడినావు, నీ రుణం తెచ్చుకోలేదు స్వామి అని వేడుకున్నాడు. అదే తుకారావు అనే మహాభక్తుడు, ఆయన భార్య పరమగయ్యాలి, అవునంటే కాదంటుంటే కాదంటే అవునంటుంది. ఆయన పాండురంగం తీరిపోయి స్వామి నా పైన ఎంత దయ స్వామి, నాకు గంప గయ్యాళిని నాకు కట్టినావు, నీ ఆశీర్వాదం నీ కృప నా పైన ఉంది కాబట్టి నాకు వైరాగ్యం నేర్పించేదానికి అక్కడ ఇక్కడ వేరే గురువుల దగ్గర పోయే అవసరమే లేదు, ఇంటిలోనే నాకు గురువు ఇచ్చేసినావు కదా, వైరాగ్యం లక్షణంగా నాకు కుదురుకొనింది, ఎంతటి చల్లని దయ నా పైన చూపిస్తున్నావు స్వామి. చూడండి, ఆయనకు మంచి భార్య దొరికితే కూడా నీ కృప అన్నాడు, ఈయన గంప గయ్యాళి దొరికితే కూడా నీ ఆశీర్వాదం స్వామి అన్నాడు. ప్రతి ఒక్కదానికి ఆ రీతిగా మంచి జరిగినా చెడ్డ జరిగిన అంతా నీ దయరా, అఖిలోద్ధారా అంతా నీ దయ, మంచి జరిగినా నీ దయ, చెడు జరిగినా నీ దయ. నువ్వు చిన్న ఉదాహరణ చెప్పేసి ఈ ఉపన్యాసం ముగించేస్తాను. ఏం జరిగినా మనం మంచిగా జరుగుతుంది, జరుగుతుంది ఏం జరిగినా ఇట్లానే వాడు పాపం పండు కోసం తినాలని చెప్పి కోస్తూ ఉన్నాడు. తనే కోస్తుంటే చాలా రుచిగా ఉంటుంది అని, కొంతమంది చెనిక్కాయలు ఒలిసిస్తే తింటే రుచిగా ఉండదు, తానే ఒలిసిపోతే చాలా రుచిగా ఉంటుంది. అదే రీతిగా పండు తానే కోసుకొని తింటున్నాడు, తింటూ తింటుండగా అది ఎట్లో తెగి బొట్టవేలు తెగిపోయింది, ఎట్లా కోసుకోలేదు, చాలా బాధపడుతున్నాడు. అది కట్టుకట్టినా చాలా బాధపడుతున్నాడు. అందులో మంత్రి గారు వచ్చారు, వస్తే రాజు మంత్రితో చెప్తున్నాడు, మంత్రి ఎటువంటి పరిస్థితి ఏర్పడింది, నా వేరు తెగిపోయింది అని అంటాడు. అదే మన మంచికే రాజా అని అంటాడు. వేరు తెగిపోయి నేను మొత్తుకుంటుంటే మనంతా మన మంచికే మంచికే అంటుంది, బుద్ధి ఉందా లేదా అని చెప్పి మాట మాట ఎక్కువైపోతుంది. రాజు కోపం వస్తుంది, ఈ మంత్రిని తీసుకొని జైలయ్యండి, ఇదే పిచ్చి పట్టింది, ప్రతి దానికి అంతా మన మంచికే 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 అంటే బుద్ధిగా తీసుకొని జైలయ్యండి. సరే తీసుకొని జైలేస్తారని ఇక రెండు రోజుల తర్వాత ఈయన వేటికి పోలే, వేటికి వెళ్తాడు సైన్యం తీసుకొని, చాలా దూరం పోతాడు. ఇంకా జింకను వేటాడుకుంటూ అట్లే పోతాడు పోతాడు చాలా దూరం పోతాడు. సైన్యం అంతా విడిచిపెట్టేస్తాడు, ఆ జింకను చంపేస్తాడు. చాలా అలసట ఏంటంటే ఒక చెట్టు దగ్గర ఒక చెట్టు కింద బాగుపడుకునేస్తాడు. అటవీకులు ఉంటారు ఆ అరణ్యంలో, వాళ్ళు ఒక 50-60 మంది గుంపు వస్తుంది. బాగా అందంగా ఉంటాడు, జోరుగా ఉంటాడు, పండుకొని ఉంటాడు. ఈయన చూస్తాడు, ఓ మంచోడు చిక్కాడు మాకి అని చెప్పి వాళ్ళు బాగా పగలతో కట్టి వాడు మొత్తుకొని రాజు ఎత్తుకుపోతాడు. వాళ్ళ శక్తిని పూజిస్తుంటారు. ఈయన చాలా అందంగా ఉన్నాడు, ఈయన తీసుకొని బలిస్తే అమ్మ మాకు చాలా దయ చూపిస్తుంది, మా పైన కృప చూపిస్తుంది అని చెప్పి బలి ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాడు. రాజు అంటే బాగా బలి తింటాడు, జోరుగా ఉన్నాడు, బలి ఇచ్చేస్తే బాగుంటుంది అని ఆలోచన. రాజు చింత పెట్టుకుంటుంది, నేను చంపేస్తాను కదా అని చెప్పి మరుసటి రోజు బాగా స్నానం గీనం చేయించి ఈ రాజు ఆ బలి ఇచ్చేటప్పుడు ఏమేమి బట్టలు కట్టాలి అని బట్టలు కట్టి కుంకుమ అది బుక్కు పిండి అంతా చల్లి ఒక గాడి పైన కూర్చోబెట్టుకొని ఆ తప్పెట్లు కొట్టుకుంటూ మేళాలు ఉంటుకుంటూ వస్తాడు బలి ఇస్తామని చెప్పి. ఆ బలిపీఠం తీసిన దగ్గర తీసుకొచ్చి నిలబెడతాడు. రాజు మొట్టుకుంటున్నాడు, ఆ జింకు కోసం వేలన్నా పోతున్నా ఏమో అని చెప్పి. ఇంకా వధ్యశలకు తీసుకువస్తారో చూస్తారు, ఆ పూజారి నరికేవాడు వాడు వచ్చి అంత పూజలు మంగళారతి అంతా చేస్తాడు. చేసిన తర్వాత అంతిమ చివరి క్షణంలో పరీక్ష చేయాలి. కొన్ని పరీక్ష చేస్తే చూస్తాడు పై నుంచి కింద వరకు చూస్తాడు, ఆ వేలు తెగింటుంది. అప్పుడు అందరితో చెప్తాడు, ఈ శరీరంలో ఒక భాగం తెగిపోయింది కాబట్టి వీనికి బలి ఇచ్చేది రాదు, వీడు పనికిరాడు బలి ఇచ్చేదానికి, అన్ని అవయవాలు బాగుంటేనే బలి ఇచ్చేది, వీడు వేలు తెగిపోయింది కాబట్టి వీడు అర్హుడు కాదు అనర్హుడు తీసుకొని పారేయడమన్నా. వాడిని తీసుకుపోయి వాడు విసురు పారేస్తాడు. రాజు ఆనందంగా వస్తాడు, రాజధానికి వచ్చేస్తాడు, కలిసి తన సైనికులతో కలిసిపోతాడు. వచ్చి ఆ మంత్రిని పిలిపిస్తాడు, నువ్వు చెప్పింది ఎంత అనుకూలమే కదా, అంతా మన మంచికే అని చెప్పింది కదా, నా ప్రాణాలు పోతుండే అటువంటి సమయంలో కూడా రక్షింపబడ్డాను నేను, నీ ఐడియా బాగుంది నువ్వు చెప్పింది అని అంటాడు. అంతా మన మంచికే రాజా అని అంటాడు. అయితే నిన్ను జైల్లో పెట్టింది కదా, అది కూడా మంచికేనా అని అంటాడు. అప్పుడు మంత్రి అంటాడు, అది కూడా మన మంచికే రాజా అని అంటాడు. అది ఎట్లా మంచికి అని ప్రశ్నిస్తే ఆ మంత్రి అంటాడు, చూడు మహారాజా, నువ్వు జైల్లో వేయకుంటే నీ వెంట నేను పడుతుంటే నీవెంత జోరుగా పోయినా రాజు అంత మంత్రి ఉండాలి కాబట్టి నేను లేదు అంత జోరుగా నీ వెంటే పడుతుంటే సైన్యం నుంచి ఇద్దరు పోతుంటమే, ఆ జింకను చంపుతుంటమే, ఇద్దరు వచ్చి ఆ చెట్టు నీళ్ళలో పడుకుంటుంటమే, ఇద్దరిని ఆ అటవీకులు తీసుకుపోతుంటే, ఇద్దరిని పని ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తుంది, అందులో నీ వేలు తెగింది కాబట్టి నీకు పక్కకు నేర్పుతుంది, నేను లక్షణంగా ఉన్నాను కాబట్టి నేను చంపుతుంది, కాబట్టి నేను జైల్లో ఉన్నది అనుకూలమైంది, నీ వేటికి పోయింది అనుకూలమైంది, అంతా మన మనిషికి. రీతిగా మన జీవితంలో కూడా ఎన్నో అవాంతరాలు కష్ట నష్టాలు దుఃఖములు సంభవిస్తాయి, వాడిని ఓర్చుకునే శక్తిని మన పరమాత్మను వేడుకోవాలి. ఎందుకురా దేవుడా ఇది చేస్తున్నాను మొత్తుకోద్దండి, నీకేం అన్యాయం చేస్తున్నా అని చెప్పి కొట్టుకోద్దండి, స్వామి సహించే ఒక శక్తినివ్వు, ఏమి జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది, అంతా నీ అనుగ్రహమే, ఏమి జరిగినా నీ ఆశీర్వాదమే, అయితే ఓర్చుకునే శక్తిని నాకివ్వు, ఇంత మాత్రం వేడుకుంది. ఇప్పుడు మనస్సుకు ఒక నెమ్మది ఒక శాంతి లభిస్తుంది. ఏమి జరిగినా రుణానుబంధమే, రుణంతో కూడినటువంటిదే, ఎక్కువ బాధ పెట్టుకోవద్దండి. ఏమైనా జరిగింది, భార్య పోవచ్చు, బిడ్డలు పోవచ్చు, మొత్తు పోవద్దండి. ఒక 5 నిమిషాలు ఆలోచన చేయండి, ఇదంతా రుణానుబంధం. ఒక నదిలో ఒక బొద్దులు వచ్చి కలుసుకుంటే చూడండి, నీళ్ళు చాలా స్పీడ్ వస్తుంటే కలుసుకుంటే కొంత దూరం పోయినాక విడిపోతాయి, ఇదొకటి పోతుంది ఇదొకటి. అదే రీతిగా భార్య బిడ్డలు అంతా కలుసుకున్నాము, రుణం తీరిన తర్వాత వెళ్ళిపోతుంది. ఎవరుదా వాళ్ళు, పక్షులన్నీ వచ్చి రాత్రులు చెట్టులో చేరుకుంటాయి, ఉదయమైన తర్వాత ఎవరుదా ఓ పక్షులు వెళ్ళి ఎగిరి కూర్చుంటాయి. రీతిగా మనం కూడా పక్షుల మాదిరిగా ఒక వృక్షంలో చేరుకున్నాము, ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. నేను ఎక్కువగా బాధపడకూడదు, కనీసం ఆలోచన చేస్తే సత్యం తీట తెలమైపోతుంది, తెలిసిపోతుంది ఇంకా రుణానుబంధం ఇదంతా మాయ, ఉండేది ఒక్క పరమాత్ముడు,
ఆ పరమాత్మకి మార్గదర్శి యొక్క గురువు. ఆ గురువుని ఆశ్రయించి కాయ వాచ మనస సేవించి చరించేదానికి మనమంతా ప్రయత్నం చేయాలి. అదే జీవిత గమ్యం. ఆ సద్గురువు, ఆ గురుదేవుడు ఆ యొక్క లక్ష్యాన్ని చూపిస్తాడు, ఆ పరమాత్మని దర్శింపజేస్తాడు. మనలో దీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ కోటి సూర్యుల కాంతిని దర్శింపజేస్తాడు ఆ సద్గురు. ఇదిగా మనమంతా మంచి గుణాలతో నీచ్యుతమైనటువంటి జీవితం నడుపుతూ సంపాదించినంతా పెట్టుకోవద్దండి. లోపలు దాచిందే అయితే ఏదో ఒకరోజు ఎవరో ఒకరు కొట్టుకుపోతారు చూడండి. తప్పనిసరిగా తల్లి గర్భము నుండి ధనముకేడెవడు వెళ్ళిపోయాడు నాడు వెంట రాదు. లక్ష్యాధికారైన లవణ మన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. విత్త మార్జన చేసి బిర్ర వీగుటే కాని కూడ పెట్టిన కొమ్ము కూడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిత్తురు త్వరల కవును తేనె జూ తీగ దీయవా తెరవరు. వచ్చేటప్పుడు తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకుపోను. ఉత్త చేతులతో వచ్చినాము, ఉత్త చేతులతో పోతున్నాము. మధ్యలో ఏమో ఆకస్మికంగా ఇది వచ్చింది ధనం. దీన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. దీన్ని కూడబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈరోజు 10,000, 20, 50, 60, 70 లక్షలు పెడుతున్నాం. పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోయే సాధ్యమవుతుందా? ఏమైనా తీసుకుపోతున్నావా? ఉత్త జీతంతో పోతున్నాం మనమంతా. ఇదే గజని మహమ్మద్ ఈ రీతిగా సత్యేటప్పుడు జ్ఞానోదయం అయింది. బాగా దండయాత్రలు చేసి ధనరాశిని వేసినాడు, రాసులుగా పూసినాడు. ఇంకా పోయే సమయం వచ్చింది. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నాయనా ఇంత కష్టపడినాను, ఎంతో మందిని చంపినాను, హింస చేసినాను, ధనరాశి వేసుకున్నాను కదా, వెళ్ళిపోతున్నాను కదా, ఏమి తీసుకోవడం లేదే నేను అని చెప్పి తన ఆత్మీయులంతా మంత్రులను సావంతులంతా పిలిపించి ఒక సత్యం చెప్తాడు. నాయన నేను చనిపోయిన తర్వాత నా శవపీటిక నుంచి నా చేతులు బయట వేలాడదీర్తి చేయండి అని చెప్తారు. ఎందుకు అని ప్రశ్న చేస్తారు వాళ్ళంతా. ఎందుకు రాజా? ఏమి అర్థం అంటే గజనీ మహమ్మద్ చాలా పెద్ద రాజు, ఎక్కువ ధనాన్ని సంపాదించినాడు, భోగ భాగ్యాలలో తులదూగినాడు అని చెప్పి ప్రపంచానికి అంతా తెలుసు. అయితే అటువంటి గజనీ మహమ్మద్ ప్రపంచం ఇచ్చిపోయే ముందు ముక్త చేతులతో పోతున్నాడు అని చెప్పి ప్రపంచమంతా నన్ను చూసి బుద్ధి తెచ్చుకొని పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవడం లేదు అని చెప్పి గుణపాఠం ప్రపంచానికి వేగా నేను నేర్పించిపోతున్నాను. నేనంటూ చనిపోయినాను, నా వెనక ఉండే వాళ్ళు చనిపోకూడదు, వాళ్ళకంతా కొంచెం బుద్ధి రాని అని చెప్పి గుణపాఠం వాళ్ళకి తెలివి చెప్పిపోతున్నాను. అందువల్ల శవపేటిక నుంచి నా చేతులు వేలాడనియండి. ఏమర్థం? ఉత్త చేతులతో వచ్చి ఉత్త చేతులతో పోతున్నాడు ఆ రాజు, మహారాజు. ఆ మహారాజు కథే అంత వింటే మనందరి కథే అంత ఏమి అది ఉత్త చేతులతోనే ఇలా తీసుకుపోతున్నావా? అందుకే అన్నారు మనము మనం గురించి జడ్జిమెంట్ జరిగేటప్పుడు పరమాత్ముడు అడుగుతాడంట, నాయన నీ గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ముగ్గురు అంటాయంట. ముగ్గురు ఉన్నారు స్వామి అంటే ముగ్గురు పిలుచుకోరా అంటే వాడు వాపసు వచ్చి పిలుస్తా అంట, ముగ్గురు రాండి అంటే ఒకడంట నేను వచ్చలేదు, ఇక్కడే ఉంటాను, నేను కదలేదని సాధ్యం కాదు అంటాను. ఇంకొకరు అంటారంట నేను కొంత దూరం వస్తాను, అంత దూరం వచ్చే నాకు సాధ్యం కాదు అంటాను. ఇంకొకరు అంటారంట పద నీ ఎక్కడ పిలిచి ఎక్కడ వస్తాం పద. ఎవరు ఈ ముగ్గురు? ఈ ముగ్గురు సాక్షులు ఎవరు అంటే మొదటి సాక్షి మనం సంపాదించినటువంటి ఈ ఇల్లు భూమి ఇత్యాది భోగ భాగ్యాలు అవి ఎక్కడుండి అక్కడే ఉంటాయి, కదలడానికి సాధ్యం కాదు, ఇక్కడే ఉంటాం మేము రాము అని చెప్తాను. రెండవ సాక్షులు ఎవరు అంటే మనతో ఉన్నటువంటి భార్య బిడ్డలు బంధువులు. ఇవి కొంత దూరం వస్తాయి, చాలా దూరం రావాలి. ఆటి వరకు వస్తాయి, ఇవి కాటి వరకు వస్తాయి. ఆలు పిల్లల మోహం ఎంత వరకు తెస్తే తినే వరకు, సచ్చినక గుంతకాడ వచ్చే వరకు, మన్ను మూర్చే వరకు. ఎవరైనా మొగుడు చూస్తే నేను కూడా పోతానని అంటారేమో,
ఏమన్నంటారా? ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏం చెప్పి ఏడుస్తారు? ఒక గంట బంధువులు వచ్చినట్లు స్టార్ట్ అవుతుంది. మొదలు స్లోగా స్టార్ట్ చేస్తారు. నన్ను విడిచిపోతీవా, అన్యాయం చేసిపోతీవా, నేను ఏం కావాలా అని. ఒక అర్ధ గంట గంట అయినాక ఏం చెప్పి ఏడుస్తారు. అప్పుడు నీరు తాగుతారు, వాడు కాఫీ తాగుతారు. మళ్ళీ ఎవరో బిడ్డ వచ్చే ఊరి నుంచి అంటే బిడ్డను చూసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఒక గంట అయినా మళ్ళా కాఫీ డ్రింక్ తాగుతారు, మళ్ళీ ఏడుస్తారు. ఆలు పిల్లల మోహం ఎంత వరకు తెస్తే తినే వరకు, తెచ్చిపోతే తినేవరకు, సత్యన వెనక గుంత కాడ వచ్చే వరకు, మన్ను ముచ్చేవరకు, ముచ్చేవరకు ఏడుస్తారు. అలా నీ దా నీకి నా దా నాకు కదా ఇది వచ్చేస్తారు. ఈ సహజమా? అందరికీ సహజం. భర్త చనిపోతే భార్య అంతే ఏడ్చేది, భార్య చనిపోతే భర్త అంతే, పిల్లలు చనిపోతే అంత. కొంతకాలం అది క్లీన్, అది కాల్ చేదో ఫోన్ చేదో క్లీన్ అయిన తర్వాత వచ్చి బాగా బాగా భోజనం చేస్తారు. ఈటి వరకు భోజనం చేస్తారు. ఎందుకు? నిన్న మొన్న కడుపు కట్టి తింటారు కదా, గొంతులు తింటారు. తిని హాయి కాలు కింద పనుకుంటారు. ఎవరన్నా వస్తే అప్పుడు మళ్ళీ లేచేది ఏడ్చేది. ఆ 15 రోజులు అదే కదా. ఒక ఆయన ఉన్నట భర్త చనిపోయినట్టు చాలా ప్రీతి అంట. ఆ భర్త చనిపోలేదండి. ఒక గురువు దగ్గర యోగాభ్యాసం చేస్తున్నాడు. ప్రాణాయామం, ప్రాణాయామం మీకు తెలియదు, అది ఊపిరి బిగుపెట్టే విద్య. ఊపిరి బిగుపెట్టిన నాయన భార్య బిడ్డల మోహం ఎక్కువ పెట్టుకోవద్దు అంటే, నా భార్య అని కొట్టాడు. నా భార్య నేను లేకుంటే బతుకులేదు స్వామి, నా ఇంటే చనిపోతుంది. అది రక్తము వజ్రము ఏడేదో వర్ణించి వర్ణించి చెప్తున్నాడు గురువు. వింటున్నాడు కన్నా పర్వాలేదు. ఆ భార్య యొక్క ప్రేమ కొంచెం చూస్తావు, ఈ భార్యకి ఏమో ప్రేమ కొంచెం చూస్తాను. ఏం స్వామి నా భార్య గురించి ఎట్లంటారు మీరు? ఏడేదో ఎట్లా? సరే నాయన ప్రాణాయం వస్తుంది కదా, కుంభకం ఎక్కించు, ఒక 2 గంటలు 3 గంటలు సేపు ఎక్కించు అని చెప్తాడు. సార్ సంతోషం స్వామి అని చెప్పి కుంభకం ఎక్కించినాడు. పడిపోయినాడు, భోజనిస్తున్నాడు, ఆనందంగా తినిపిస్తూ ఉంది, ధనాన్ని పడిపోతాడు. చూశాయమ్మ ఏమండి అని, బండి లేదు ఏడు లేదు, పడిపోయినాడు. పక్కింట్లో ఆ సీతమ్మని రామమ్మని భీమమ్మని అందరిని పిలిచి చూస్తున్నాడు. అయ్యో పడిపోయినాడు పడిపోయినాడు పడిపోయినాడు. ఆవిడ వైద్యులు పిలిపిస్తే చూస్తే ఆ కుంభకం ఎక్కించిన నాడు కూడా ఆడదు, నాడు క్లీన్ పోయినాడు అని బాగుపడినాడు. వాడు పడుతూ పడుతూ ఎట్లు పడినాడు, కాళ్ళు చేతులు ఎలప్ చేసేసినాడు. వాడు సరి పడేకుండా నాది అట్లు పడినాడు. ఇయ్యం మొత్తంలోనే స్టార్ట్ చేశాడు. పిల్లలు అన్యాయం చేస్తే, నన్ను అన్యాయం చేస్తే, శరం మామూలు ఏడ్చి 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 ఇదైపోయేసి వాళ్ళు వచ్చింది ఏడ్చేది, వీళ్ళు వచ్చింది ఏడ్చేది, ఇంకా అయిపోయింది. ఏం చెప్పి ఏడ్చిస్తారు? అంత వచ్చి కార్యాలు చేసి బయట అంతా అదంతా తడుగులు తెచ్చి అంత కట్టి శివం మోసేదానికి రెడీ, అంత ఏర్పాట్లు చేస్తారు. వాడు పడినాడు, కాలు చేతులు వెడలు తీసుకొని పండుకున్నాడు. వాడిని చూస్తే చిన్నది, బయటకు తీసుకుపోవాలి, అసాధ్యం కావాలి. అప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ఏడ్చి వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు ఎట్లు తీసుకోవాలి శివం బయటికి. ఎవరు చిన్న వాళ్ళే పట్టేది, ఏడ్చి వాళ్ళు ఏడుస్తే బంద్ చేసే వాళ్ళు చేస్తుంటారు, తినేవాళ్ళు తింటుంటారు, ప్లాన్ వేసేవాళ్ళు వేస్తుంటారు, ఎట్లు తిని బయటకు వేయాలా, సాధ్యం కావు కదా అని చెప్పి ఆలోచన చేసి సరే వాకిలంతా విరిగొట్టి తర్వాత వేసుకున్నాను, వాటిని కట్ చేసేస్తాము, శివం బయటకు తీసుకుని కార్యాలయం తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత వాటిని పెడదాము అని చెప్పి తీర్మానం చేసుకొని ఆయమ్మతో వచ్చాడు. అమ్మా ఇది శివం చూస్తే నీ భర్త ఏ రీతిగా శివంగా మారినాడు, కాళ్ళు చేతులు చూడు ఎట్లున్నాయి, మన పోజ్ ఎట్లుంది, కాబట్టి బయట తీసుకుపోయాక అయ్యలేదు, కాబట్టి వాకిలు ఇది చేస్తాం మేము అంటే ఆమె చూస్తుంది, వాకిలితో చూస్తుంది. అప్పుడు అరుస్తుందాయమ్మ, ఏమయ్యా మీకు బుద్ధి ఉందా లేదా, పోయిన మగుడు ఎట్లా వాపసు రాడు, నా వాకిలు అన్యాయం చేస్తారు మీరు, నా వాకిలు అన్యాయం చేస్తారు కదా, మరి ఏం చేయమంటామ్మా, ఏం చేస్తారు, ఆ కాళ్ళ చేతులు నరికి తీసుకోండి అని. ఎట్లా చచ్చిపోయినాడు వాడు, కాళ్ళ చేతులు నరికి బయట వేసుకుపోండి అని. వాడు కుంభకుం తింటున్నాడు, దిగ్గం లేస్తాడు, మనల్ని కాళ్ళ చేతులు నరికి బయటమంటావా అని చెప్పి వాళ్ళు వైరాగ్యం చెప్తూ ఈ మాయా ఇది అని చెప్పి ఎచ్చి పెట్టి గురుదేవి వచ్చి సాధారణ నమస్కారం చేసి స్వామి వద్దు అది ఫీడ్ అది ఊరికి అది నటన చేస్తుంది, నా పైన ప్రీతి ఎక్కువ ఉంది, ప్రేమ ఎక్కువ ఉంది అని చెప్పి ఇంత నీవే అని చెప్పి నమస్కారం చేసి ఆయన శిష్యుడే తరించేస్తాడు. ఇది ఇది అంతే అది. ఇంతవరకు తెచ్చి బాగా పోషించే వరకు భార్య చాలా ప్రేమగా చూస్తుంది. ఒక రెండు రోజులు ఒక నెల జీతం ఇవ్వుకుంటే చూడండి, కొంచెం చూడండి ఈ నెల జీతం రాలేదు అని చెప్పి చూడండి. ఎవరన్నా ఉద్యోగస్తులు ఆ మూతి ఏ రీతిగా తిప్పింటుంది ఆ స్త్రీ. ఇంట్లో తెచ్చే దేవు సరిగా తీసుకుని రాకుంటే ఆ భార్య కథ ఎట్లుంటుంది చూడండి, కొంచెం ఆలోచన మీరు చూడండి. అంత ఎవరు అంటున్నారు, అంత అడవిలో తిరుగుతున్నారు స్వామి, ఇదెవరు అంటున్నారు, మొగుడు తక్కువ స్వామి అని అంటున్నాం. ఇప్పుడు ఆయన మైకిస్తే మొగుడు గురించి చెప్తున్నాను, ఆ మైక్ నా చేతికి కథ తేలుస్తాను అని అంటున్నాను. నేను వేదాంత దృష్టితో మాట్లాడుతున్నాను, మళ్ళీ ఇంటికి పోయి నీ భార్యను తిట్టదండి, నువ్వు ఎప్పుడు మాయనేవు, నీకు కథ ఏంటి అని చెప్పి వాళ్ళని తిట్టొద్దండి. మీరంత వచ్చి నాదేనా మొక్కొద్దండి, మా ఊరికి వస్తే ఏం చేసి మొదటి స్వామి నువ్వు వచ్చిపోయినప్పుడు వచ్చిన భర్త తను బాయ అంటున్నాడు, పీడ అంటున్నాడు. నిజమైన ప్రేమ ఏమి అంటే తన్ను తాను ఏ రీతిగా ప్రేమిస్తున్నాం, ప్రేమించుకుంటున్నాము అంతే ప్రేమను, అదే ప్రేమను పరమాత్మపైన ఉంచేదే నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు వేదాంతులు భక్తి అని పేరు పెట్టినారు. నన్ను నేను ఏ రీతిగా ప్రేమించుకుంటాను, నాకు నేనంటే ఎంత ప్రీతియో అంతే ప్రీతి, అంతే ప్రేమ పరమాత్మ మీద ఉంచి త్రికరణ శుద్ధిగా వాణ్ణి కొలిచేది, వాణ్ణి సేవించేది భక్తి అని అంటారు. ఆ భక్తి నుంచినే ముక్తి సాధించడానికి సాధ్యమవుతుంది చెప్పి ఇంతవరకు మీరు శ్రద్ధగా కూర్చున్నారు, శ్రద్ధగా విన్నారు. ఈ ఉత్సాహము ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా భాగం పంచుకున్నారు, ఉత్సాహంగా నెరవేర్చినారు. ప్రతిసారి ఇదే రీతిగా చేస్తారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను.